दृष्टान् रुष्टात् कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता हि आश्रयतां प्रयान्ति.
సద్గురుదేవుల పాదపద్మలకు నమస్కారం. ప్రేమమూర్తి అమ్మ పాదములకు నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. ఈ కట్టమూరు గ్రామం రావటం నేను ప్రథమం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. కానీ చాలా వినున్నాను, చాలా వరకు మంచి భక్తుల గురించి మా అమ్మ ఎప్పుడు మాట్లాడుతున్నా కానీ కట్టమూరు ప్రజల భక్తి గురించి చెప్తూ ఉండేవారు అమ్మ అప్పుడప్పుడు. మామూలుగా కూడా జనరల్గా విన్నది ఏంటంటే ఎక్కడో ఒకళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, కట్టమూరులో ప్రతి వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పకుండా బాబూజీకి అమ్మకి ఒక రూము ఉంచి కట్టుకుంటారని. అది విన్న తర్వాత నాకు నిజంగా ఒక క్షేత్రాన్ని సందర్శించడం ఎలా అనిపిస్తుందో, కట్టమూరు కూడా ఎప్పుడు చూస్తానా అని మనసులో ఒక ఇది ఉంది. అది సాయి నిన్న అంటున్నాడు, మీ తప్ప ఫలించింది కట్టమూరు వచ్చారని. అలాగే కట్టమూరు ఇన్నేళ్ల తర్వాత రావడం జరిగింది. అలాగే రావాలని ఎలా అనుకున్నానో, మనసు లోపల కోరిక ఎలా ఉందో, వచ్చిన తర్వాత మీ అందరినీ చూసిన తర్వాత నాకు ఇంకా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంటే ఇది ఊరికే ఏదో చెప్పాలి కనుక చెప్తున్న మాట కాదు. ఇక్కడ మేము ఎవరింట్లో అయితే ఉంటున్నామో వాళ్ళింటి వాళ్ళ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మామూలుగా ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే తప్పకుండా మేము గ్రామంలో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మవారిని మించిన స్థానం ఏదైతే ఉందో అక్కడ ఉండే ఆలయ అవశేషాలు మాత్రమే మిగిలాయి, ఏమీ లేవు. అప్పుడు అమ్మకి ఆ విషయం చెప్తే అక్కడ అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించుకుని మీరు పూజ చేసుకోండి అని చెప్పారు. అమ్మ ఆ విషయం చెప్పిన తర్వాత మేము మళ్ళీ అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని ఇప్పుడు ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి అభిషేకం చేసుకుంటున్నది, నిన్న మనం ఏదైతే అభిషేకం చేసుకున్నామో ఆ అమ్మవారి గుడి. అయితే మనకి మార్గదర్శకంగా ఉండి మహానుభావురాలు అమ్మ మనకి చెప్తున్నారు కనుక మనకు తెలిసింది. కానీ దీనిలో అంతర్గతంగా చాలా ఒక పురాతనమైన సనాతనమైన భారతీయ ధర్మానికి సంబంధించిన విశేషం ఒకటి ఉంది. ఒక గ్రామదేవత కానీ ఒక కులదేవత కానీ ఈ మధ్యకాలంలో మనం అంటే పట్టణ జీవితానికి అలవాటు పడిపోయిన తర్వాత దీని ప్రాముఖ్యత మనకు ఎక్కువ తెలియట్లేదు. ఒక గ్రామదేవత పేరు మనం ఇప్పుడు చాలా రాముడు కృష్ణుడు వాళ్ళలాగా వినపడబోవచ్చు, కానీ ఒక గ్రామంలో ఉండే ఒక గ్రామదేవత కానీ లేదా ఒక కులదేవత కానీ మామూలుగా మనం రెగ్యులర్గా వినే అదేదో చాలా వేల మంది దేవతలు అందరిలో కంటే కూడా ఈ దేవత మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా ఆ రకంగా చెప్పాలంటే ఒక కులదేవత ఎలా ఏర్పడుతుంది అంటే, పెద్దలు చెప్పిన విషయం చెప్తున్నాను, మన కులంలో మన గ్రామంలో ఎవరో పెద్దలు ఎంతో తపస్సు చేసి వారిని ప్రత్యక్షం చేసుకుని ఉన్న దేవత ఎవరైతే ఉంటుందో వారు మనకి ఒక కులదేవతగా ఒక గ్రామదేవతగా ఉద్భవించడం అనేది ఉండటం అనేది జరుగుతుంది. అందుకని ఎక్కడో అయోధ్యలో వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తున్నట్టుగా తిరుపతి లాంటి చోటకి వెళ్ళి కూర్చున్న కంటే మన గ్రామదేవత మన కులదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి సర్వ అభీష్టాలని నెరవేరుస్తుంది. ఎందుకంటే మన తాత ముత్తాతలకి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి కావలసినది వాళ్ళకి జీవితం అంటే, ఇంతకుముందు మనకి మన గురుదేవులు అమ్మ చెప్పినట్టుగా జీవితానికి కావాల్సింది మనం ఇప్పుడు అర్థం చెప్పుకోవాలంటే బాగా బతకడం కోసం ఏం కావాలో చూసుకుంటున్నాం, బతుకు తర్వాత ఏమిటి అన్న విషయాలు ఆలోచించుకోవడానికి మన మనస్సులు మన బుద్ధి ఇంకా అంత విలసించట్లేదు. మహానుభావులు ఎంత చెవిలో ఇల్లు కట్టుకుని పోరినప్పటికీ కూడా జీవితం తర్వాత ఉండే జీవితం ఇంకా ఎక్కువ. అంటే తేలిక మాటల్లో చెప్పుకోవాలంటే ఒక జీవితం కంటే జీవుడు ప్రయాణం ఇంకా చాలా పెద్దది. ఇంకా అర్థమయ్యేది చెప్పుకోవాలంటే ఇవాళ మనం ఈ జన్మకు వచ్చాం, కానీ అంతకుముందు ఈ జీవుడు ఎన్ని రకాల జన్మలు ఎత్తి వచ్చామో ఇంకా ముందు ఎన్ని జన్మలు ఎత్తుతామో మనకు తెలియదు. మన ముందు గతి కూడా, మన ముందు భవిష్యత్తు కూడా, అంటే ఈ జన్మ తర్వాత ఉండే జన్మల పరంపరకి సంబంధించిన వాటికి కూడా మంచి మార్గం చూపించగలిగేది మన తల్లి, మన కులదేవత ఎవరైతే ఉందో, మన గ్రామదేవత ఎవరైతే ఉందో అది. ఎందుకంటే ఆవిడ్ని ఆల్రెడీ మన పెద్దలు ఒకసారి ప్రత్యక్షం చేసుకుని ఆవిడతో ఒక అభయం తీసుకుని మన కులాన్ని మన గ్రామాన్ని రక్షించేట్టుగా ఆవిడ్ని మన దగ్గర పెట్టుకుని మనం పూజ చేస్తున్నాం గనక ఆవిడ మనకి అన్ని విధాల ఇటు భౌతికమైనవి, అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక జీవితానికి సంబంధించిన అభివృద్ధి కానీ జీవుడికి సంబంధించిన అభివృద్ధి కానీ రెండు కూడా చూసి మనని మన భవిష్యత్తుని, భౌతికమైన భవిష్యత్తు ఆధ్యాత్మిక భవిష్యత్తు రెండు కూడా పునరుద్ధరించగల తల్లి ఆవిడ. ఇంకా విశేషం ఏంటంటే మామూలుగా కూడా ఎంత పెద్ద క్షేత్రాలు అయినప్పటికీ శ్రీశైలం లాంటి మహాక్షేత్రాలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాటి తేజస్సు తగ్గిపోయింది అని చెప్పేసి కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. కొన్ని ఆలయాలు 12 సంవత్సరాలు కానీ, కొన్ని 25 సంవత్సరాలు కానీ అలా కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ కుంభాభిషేకం వల్ల ఏమవుతుందంటే ఆ క్షేత్రం యొక్క మహిమ మరింత పెరుగుతుంది అని చెప్తారు. అక్కడ ఉండే శక్తి మరింత ఇనుమడిస్తుంది. ఆ దేవి మనకి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చి మనం కోరుకున్నవన్నీ ఇంకా తేలిగ్గా సమకూరుస్తుంది అని చెప్తున్నారు. అలాంటి అంత గొప్ప విషయం మనకి అమ్మ తేలికగా ప్రతిష్ట అయిన రోజు ఏమవుతుందో అది ఇంకా చూడండి. శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసంలో ఆ పౌర్ణమి రోజు సంవత్సరానికి ఒకసారి మనం ఎంత ఇలా నవరసాలతో అభిషేకం చేసుకుంటున్నామంటే ఈసారి మాకు కూడా అటువంటి అదృష్టం కలిగింది. ఇటువంటి అభిషేకాన్ని మేము కూడా చూడగలిగాం. అలా గురుదేవులు అంతటి గొప్ప విషయాన్ని చాలా తేలిక మాటల్లో మనతో చెప్పి మనతో అభిషేకం చేయిస్తున్నారు. సంవత్సరం మనం చేసుకునే అభిషేకం వల్ల ఆ అమ్మవారు మనకి మరింత సుప్రసన్నరాలై మనకి మరింత దగ్గరై మనకు కావలసినవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి నిన్న ఇంకా చూసాం ఆ అమ్మ మనకి ఎదురుకుండా మన అమ్మలో ఎలా ప్రవేశించారో ఎంతసేపు అసలు ఎంత తన్మయత్వంగా ఆవిడ మాటల్ని ఆవిడ ఇవి మనం చూడగలిగామో మనం నిన్నంతా అమ్మని చూస్తే నిజంగానే అలాగే అనిపించింది. పొద్దున కానీ సాయంత్రం కానీ నాకు అనిపించింది, మీ అందరికీ కూడా అనిపించింది ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే ఇంతటి భాగ్యవంతమైన మీ కట్టమూరు గ్రామ ప్రజలందరూ ఇలా అమ్మదయని పొంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఇప్పుడు అమ్మ సూచన చేసిన విధం ప్రకారం మన ఆశ్రమం బ్రాంచ్లు ఎక్కడెక్కడ కట్టుకుంటున్నామో, ఏ ప్రదేశాల్లో అయితే ఉంటున్నాయో, ఇప్పుడు మనకి అన్ని చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కట్టమూరు గ్రామంలో కూడా బ్రాంచ్ బిల్డింగ్ అనేది కట్టుకోబోయినప్పటికీ కూడా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వార్షికంగా సత్సంగాలు జరుగుతూనే వస్తున్నాయి. వస్తున్నప్పుడు అమ్మ ద్వారా పెద్దల ద్వారా అందరం కూడా అనేక విషయాలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. మీరందరూ కూడా సరస్వతి కటాక్షము లక్ష్మీ కటాక్షము రెండూ కూడా పొందుతున్న వాళ్ళు, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు. మీరందరూ ముందుకొచ్చి ధైర్యం చేయట్లేదు అంతే, ఒక్కొక్కడిని కదిలిస్తే అమ్మతో స్వామితో అనుభవాలు కొన్ని వేలు ఉన్నాయి. ఒక్కొక్కడిని కదిలిస్తే అమ్మ ఎంతంత చెప్తున్నారు వాళ్ళ ఇళ్లలో అనుభవాలు. ఇక్కడ మైక్ ముందు మాట్లాడేవాళ్ళం ఏదో చాలా తెలిసి మాట్లాడటం కాదు, అమ్మ మాట్లాడమంటే ఎలా మాట్లాడుతున్నామో మాకు తెలియదు, ఏం మాట్లాడుతున్నామో మాకు తెలియదు, అలా మాట్లాడుతున్నాం. మీరు కూడా మీ అనుభవాలు వచ్చి చెప్పడం మొదలెడితే మైకు ముందు మేమెవరం రావక్కర్లేదు, మీరే చాలా విషయాలు చెప్పగలరు, అది అవసరం కూడా. ప్రతి చోటకి ఇంకొకళ్ళని తెచ్చుకోక్కర్లేకుండా మీ ఊర్లో మీరు ఇక్కడ ఆ డాక్టర్ గారు అయితే నాకు తెలుసు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు బాబూజీతో అనుభవాలందరూ మీరు బాగా చెప్పగలరు. ఇక్కడ చాలామందికి చాలా అనుభవాలు ఉన్నాయి కనుక ఒక్కసారి వచ్చి, ఇప్పుడు హైదరాబాద్లో మేమందరం కూడా మెల్లిగా అలాగే తయారయ్యాం. చాలా ఎక్కడో అమ్మ చెప్పినట్టుగా గ్రంథాల్లో అవి ఏదో యోగ వాసిష్టము బ్రహ్మసూత్రాలు అవి ఏం చెప్పక్కర్లేదు, మన జీవితంలో మనకి స్వామితో అయిన అనుభవాలేవో. దీనివల్ల ఏంటంటే వ్యక్తిగతంగా చెప్పేవాళ్ళు ఏదో చాలా గొప్పగా చెప్తున్నారని పేరు రావటం కంటే కూడా మీరు చెప్పిన విషయం ఇంకొకళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అరే బాబుజీ దయవల్ల వీళ్ళకి ఇలా ఎందుట, స్వామి దయవల్ల వీళ్ళకి ఇలా ఎందుట, వీళ్ళ జీవితంలో స్వామి ప్రవేశించిన తర్వాత వీళ్ళకి ఇటువంటి అనుభవాలు అయ్యాయట, ఇలా మనం వింటున్నాం అనుకోండి, వినే వాళ్ళల్లో కూడా ఒక భక్తిభావాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. అది మనం తెలియకుండానే అవతల వాళ్ళలో ఒక మార్పును తీసుకురాగలిగిన వాళ్ళం అవుతాం. అందుకోసం అని చెప్పేసి ఇవాళ అమ్మ మీకు అందరికీ ఇంత స్ఫూర్తిదాయకంగా చెప్పారు, తప్పకుండా మీ కట్టమూరు గ్రామం నుంచి ఎవరో ఒకళ్ళు లేచి ఇవాళ తప్పకుండా మాట్లాడండి. మీరు ముందు మనసులో అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి మైకు ముందు నుంచుంటే చాలా ఎవరో ఒకళ్ళు ఎలా అయినా చెప్పగలరు. అది చాలా, ఎందుకంటే ఈ గ్రామం నుంచి కూడా తప్పకుండా మాట్లాడేవాడు బయటికి రావాలని అమ్మ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అందుకోసమే అమ్మ ఇంత స్ఫూర్తిదాయకం. అమ్మ చెప్పింది అదే కదా, ఇప్పుడు అనుభవం ఏదో ఒకటి. మీకు అందరికి వేల వేల అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు మూడో తరం నాలుగో తరం చూస్తున్నాం ఒక్కొక్కరిని. వీళ్ళకి నాలుగో తరం ముందు నుంచి కూడా వీళ్ళకి బాబుజీతో అనుభవాలు ఉన్నాయి. అది చెప్పడం అంటే ఏదో చాలా ప్రార్థనలు చేసేసి ఏవో పద్యాలు చదివేసి చెప్పాలేమో అనుకుంటున్నారు, అంత అక్కర్లేదు. మామూలుగా వచ్చి మా జీవితంలో ఇలా జరిగిందని ఎవరైనా చెప్పచ్చు, అందరికీ ఉన్న అనుభవాలే. కొంచెం భయం మానేసి వస్తే చాలా, అందుకంటే ఏం లేదు విషయం. దేహాభిమానం ఉందని కూడా అనుకోనమ్మా. ఇక్కడ ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఎంత సింపుల్గా ఉన్నారంటే అసలు ఎంతంత గొప్ప వాళ్ళు. ఈ పిల్ల డాక్టర్ చదువుతున్నాడు అని చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అలా అంత సింపుల్గా ఉన్నారమ్మా, పెద్ద భేషజాలుగా కూడా ఎవరు లేరు. వాళ్ళ తండ్రి తాతలు ఎలా ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. కానీ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం బయట సొసైటీలో చూస్తామా, మీరు తల్లి తల్లి కదా మరి అంటే భవిష్యత్తు బాగుంటుందేమో అని వీళ్ళ బాధ లోపల దాచుకుంటారమ్మా, పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో అని.
భవిష్యత్తు సరే
తదా అంటే అమ్మ బాధ ఏంటంటే తదనంతరం వాళ్ళు తర్వాత తరాల వాళ్ళు మనకి ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళు కావాలి. మనం ఇవాళ
ఇక్కడ వాళ్ళు నా వెంటబడి రావట్లే, అక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఆ పిల్లలు నాతో నిన్ను ఆలోచిస్తే
అంటే ఏంటంటే
నేను చెప్పింది
అర్థమైందమ్మా, దాని మీ మాటలు అంతా ఎలా చెప్దామని చూస్తున్నాను. ఏంటంటే ఇక్కడ విషయం ఏమిటి ఉన్నది అన్నది అందరికీ, ఎంత చదువుకుని ఎంత దూరం వెళ్ళిపోయినా ఇక్కడ నుంచి పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అన్నది తెలుస్తోంది. దాని మూలాన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని వీళ్ళందరిలో మళ్ళీ ఎలా సుస్థిరం చేయాలి అన్న విషయం ఒక రకంగా ఏంటంటే భౌతికమైనది, దానివల్ల అభివృద్ధి ఉందేమో అనుకుంటున్నాము. దానివల్ల కొంత అభివృద్ధి ఉంటుంది నిజమే, కానీ సంపూర్ణమైన అభివృద్ధి దానివల్ల లేదు అనే విషయం బయటికి మాటల్లో చెప్పడం కాకుండా అంతరంగంలో ఆ విషయం దృఢతరమైన కొద్దీ అప్పుడు తప్పకుండా బయటకు వస్తుందని అనుకుంటున్నాను. కొంత అనుభవాలతో కొంత మీ మార్గదర్శనంలో తెలియగా వస్తుంది. అయితే ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనకి ఇష్టం లేని విషయం ఎవరన్నా చెప్తుంటే మనకి ముందు విషయం బాగానే ఉందనిపించినా కానీ ఈవిడికి ఏం తెలుసు బాగానే చెప్తుంది చెప్పేడిపోతుంది కానీ దీనివల్ల ఎన్ని బాధలు ఉంటాయో మాకు తెలుస్తుంది అని చెప్పేసి కొంచెం కోపం రావడం కొంచెం సహజం. ఏదో చెప్పేడిపోతారు కానీ సంవత్సరంలో రెండు రోజులు మూడు రోజులు ఉండి అనుభవించగలం మేము, కానీ మీకేం బాగానే ఉంటారు చెప్పేసుకుని పోతారు అనిపిస్తుంది. అటువంటి కోపం రావడం సహజమే, ఎందుకంటే ఎంతెంత పెద్దవాళ్ళకు కూడా మహానుభావులకు కూడా కోపం నుంచి బయటపడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఎంతో తపోధనులు కూడా మనకి మహామహా ఋషుల గురించి తెలుసుకున్నా కానీ వాళ్ళు కోపంతో తపస్సులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా కోపంతో ఉండే ఋషి పేరు ఎవరన్నా విన్నారా? ఎక్కువ కోపిష్టి అయిన ఋషి
నువ్వు కాదు పైగా దానికి ఆనుకుని మరీ చెప్తావు. ముందు ఎలాగో అనుకోవాలి, ముందు కూర్చోడు ఆ తర్వాత ఎలాగో అనుకోవాలి తప్పదు.
అది సాయం దృష్టిలో పెట్టుకుని మనందరికీ చెప్తాం, గోడ దొరికితే ఎక్కడైనా మనందరూ కూడా అనుకుంటూ ఉంటాం.
పెద్దవాళ్ళందరూ ముందుగా
చూసారా మీ అందరికీ ఎన్ని విషయాలు తెలుసు. దుర్వాస మహర్షి అని అందరూ చెప్పేస్తున్నారు, నేను దుర్వాస మహర్షి గురించి చెప్తాం అనుకుంటున్నాను.
ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరు?
భృగు.
ఇద్దరికి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు కోపానికి చెప్పుకోలేదు, విశ్వామిత్రుడు కోపం లేదు
కానీ మన రాముడు మెచ్చు చూపించాడు కాబట్టి. కొంచెం మెల్లగా చెప్పచ్చు కదా, రాముని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దశరథుడి దగ్గర ఎంత కోపంగా, ఆయన రెడీ అయిపోయాడు రాముడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన దశరథుడు ఆ సన్నివేశానికి
మనకి ఇప్పటిలాగా ఇప్పుడు అనుకున్నట్టుగానే మనకి ఇష్టం లేని విషయం ఏదన్నా జరిగితే మనకి ఎలా కోపం వస్తుందో దుర్వాష మహర్షి కోపానికి పేరు పడ్డవాడు అయినప్పటికీ కూడా ఆయన పుడుతూనే కోపిష్టిగా ఉండటానికి ఒక మూల కారణం ప్రథమంలోనే ఏర్పడింది. ఆయన గర్భంలో ఉండగానే వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ చాలా గొప్ప తపస్సంపన్నులు. అటువంటి తపస్సంపన్నులకి జన్మించిన వాడు అతను పుట్టకముందే అతను పిండంగా ఉన్నప్పుడే కూడా ఎంతో తపస్సుతో ఉంటున్నవాడు. అయితే ఈ తల్లిదండ్రి మీద ఉండే ఒక ద్వేషభావంతో వీళ్ళకి సంతానం కలగకూడదని చెప్పేసి వాళ్ళ తల్లి మీద ఎవరో ప్రయోగం చేయి తలుచుకుని ఈ పుత్రుడు వాళ్ళకి జన్మించకూడదు అని ఆ తల్లి గర్భానికి వాళ్ళు ఏదో చేయకపోయేసరికి ఈ దుర్వాస మహర్షి నిజానికి ఏంటంటే రుద్రాంశతో జన్మిస్తున్నవాడు రుద్రుడి వరప్రభావం వల్ల. అందుకని అతనికి గర్భంలో ఉండగానే తన తల్లి మీద వాళ్ళకి శత్రువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు చూసి ఇతనికి ఫస్ట్ అంత గర్భంలో ఉండగానే క్రోధం వచ్చింది. అంటే తల్లి మీద కదా, దాంతో ఆయనకి కోపం వచ్చి ఆయన గర్భంలో ఉండగానే గర్భంలోంచే తన తల్లికి కీడు తలబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన మనసులో వాళ్ళ ఎవరు నా తల్లికి ఇలా చేస్తున్నారు అని ఆయన క్రోధంతో తలుచుకోగానే అవతల శత్రువు నశించడం అనేది జరిగింది. అంటే ఆయన జన్మించక ముందే అంత తపస్శాలి ఆయన. ఆ క్రోధం ఆయనలో అలా ఉండిపోయింది. జన్మించినాక కూడా ఇంత తన తల్లిని గర్భస్థురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ మీద ద్వేషంతో ఉండే జనాలను చూసేసరికి ఆయనకి ఎంతో క్రోధంగా ఉండి ఆ క్రోధం అలా కంటిన్యూ అయిపోయిందని చెప్తారు. అయితే పాపం జన్మం తీసుకుని వచ్చిన తర్వాత అతను ఏమీ ఆశించలేదు, తల్లిదండ్రులకి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అతి తీవ్ర తపస్సు చేశాడు, ఎంతో కాలం తపస్సు చేశాడు. మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎంతో తపస్సు చేస్తూ ఉంటుండగా అతని కళ్ళ ముందు, అంటే ఒక మహర్షి జీవిత చరిత్ర మొత్తం చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. ఊరికే చిన్న చిన్న సంఘటనలు మనకి కొంచెం గుర్తుండే విషయాలుగా ఒకటి రెండు చెప్తా ఉంటున్నాను అంటే, అయితే ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటుండగా ఒక పెద్ద పర్వతం మీద చాలా నిర్మానుష్యంగా నిర్జనంగా ఉండే ప్రదేశంలో ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి ఒక గంధర్వుడు ఆయన ఇష్ట చెలికత్తెను తీసుకుని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ ఏదో ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటూ గట్టిగట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈయనకి కొంచెం తపోభంగమైంది. ఈయన కళ్ళు తెరిచి చూసి నేను ఇంత ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటుంటే ఈ ప్రదేశానికి వచ్చి మీరు ఇలా పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు అని చెప్పేసి కోపం సహజంగా ఉంది కనుక ఆయనకి ఆ కోపంతో వాళ్ళిద్దరిని శపించడం జరిగింది. సరే, వాళ్ళిద్దరిని శపించేసిన తర్వాత అప్పుడు ఈయనకి ఒక ఆలోచన వచ్చింది, నేను ఎంతో తపస్సంపన్నునైనప్పటికీ కూడా ఈ కోపం నన్ను వదిలిపెట్టకపోవడం వల్ల నా తపశ్శక్తిని కొంత కోల్పోతున్నాను కదా, అంతేగాక నా ముందు ఒక దృశ్యం జరిగిందంటే దీనికి కారణం ఏదో ఉండుంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచించుకోవడం జరిగింది. మనకు కూడా మామూలుగా సాధారణంగా కోపం సహజం, మనిషిని నాకు ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. ఆ క్షణంలో మనకి జరిగిన సంఘటనల మీద మనకు కోపం వచ్చినప్పటికీ కూడా ఈ మహానుభావుల చరిత్ర నుంచి ఇప్పుడు అమ్మ చెప్తున్నట్టుగానే చిన్న విషయమైనా సరే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన కోపం తెప్పించిన విషయం ఏమిటి, ఎందుకు దీనికి నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా, నిజంగా దీని మీద నేను కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా, ఈ విషయం అంత సీరియస్ అయిన విషయమేనా అని చెప్పేసి స్పాట్లో మనకు కోపం వచ్చినా, అంటే సందర్భాన్ని బట్టి మనకు కోపం వచ్చిన వెంటనే తర్వాత దాని గురించి మనం విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భక్తులందరికీ అవసరం, సాధకులందరికీ అవసరం. అయితే ఆయన అలా విచారం చేసుకుని సరే నేను అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా నా ఎదురకుండా ఈ చిన్నపిల్లలిద్దరూ ఇలా ప్రవర్తించారు కనుక భగవంతుడి ఉద్దేశం నన్ను సంసారంలో ప్రవేశించమనేమో, అందుకోసం నేను వివాహం చేసుకుంటాను అనుకుని బయలుదేరాడు. అయితే బయలుదేరుతుండగానే ఆయనకు ఒక అనుమానం వచ్చింది, నేనేమో రుద్రాంశతో జన్మించిన వాడిని కనుక అందులో నేను పుడుతూనే శత్రువుని సంహరించిన వాడిని, పేరు పడిపోయాను దుర్వాసుడు అంటే కోపం అని చెప్పేసి నాకు పిల్లని ఎవరిస్తారు, వీడెవరో కోపిష్టివాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా, ఈ కోపిష్టివాడికి పిల్లని ఎవరిస్తారు అనుకుని, సరే నేను ప్రయత్నం చేసి ఇందాక మనం అనుకున్నట్టుగా విచారణ చేసి నాకు కోపం వచ్చిన సందర్భాల్లో నేను విచారణ చేసి నా క్రోధాన్ని నేను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను, నాకు పిల్లని ఇవ్వమని అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఇదే విషయం చెప్తాను, నేను వీలైనంత వరకు క్రోధాన్ని తగ్గించుకుని సంసార జీవితంలో ప్రవేశిస్తానని చెప్పేసి అవతల ఆయన్ని అడిగి వెళ్దామని చెప్పేసి ఓర్వుడు అనే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆయన కూతురుని అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలా ఫలానా వాళ్ళకి జన్మించాను, గత కొద్ది కాలంగా నేను తపస్సులో మునిగిపోయి ఉన్నాను, తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నాను, అంటే నాకు వివాహం చేసుకోవాలని ఇచ్చే ఏర్పడింది, అందుకోసం మీ అమ్మాయి సుకన్య ఉందని తెలిసింది, మీకు ఒక మంచి కూతురు ఉందని తెలిసింది, నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని అడిగితే, ఈయన అనుకున్నట్టుగానే ఓరుడు ఒకటే మాట అన్నాడు, నాయన నువ్వు జగద్విఖ్యాతమైన కోపిష్టివి, నిన్ను తీసుకెళ్ళి నా పిల్లని ఎలా ఇవ్వమంటావు, సరే ఇంకొక విషయం కూడా ఉంది, నా పిల్ల అంతకంటే కోపిష్టి, నాకు నీకు తెలియని విషయం ఏంటంటే ఏదో నాకు కూతురు ఉంది కదా అనుకుని వచ్చావు, కానీ నా కూతురు చాలా కోపిష్టే కాదు, అసలు అది ఉద్దంపుడి చరిత్ర చెప్పుకుంటాం చూడండి, మనం అలాగా మనం ఏం చెప్తే అది కాకుండా దానికి ఇష్టం వచ్చింది అది చేస్తుంది, కానీ మనం చెప్పిన పని చేయాలనేమో అది అనుకోదు, తనకేది ఇష్టమైతే అది చేస్తుంది, మరి నువ్వు మరి అలా భరిస్తానంటే మరి చేసుకో, నాకేం అభ్యంతరం లేదు అని అంటే, మరి అడగడానికి వచ్చాడు కదా, మరి కాదని వెళ్ళిపోతే బాగోదు, అయితే వాళ్ళ నాన్నగారు ఇంకో మాట కూడా అన్నాడు, నీ అంతటి నువ్వు వచ్చి అడుగుతున్నావు పిల్లని, నా కూతురు ఇలాంటిదని నీకు చెప్తున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలు నేను పెంచుకున్నాను కనుక నా కూతుర్ని పెంచాను, ఎంతో ప్రేమగా గారంగా పెంచుకున్నాను, దీన్ని నువ్వు అడుగుతున్నావు నీకు ఇస్తాను, కానీ నా కూతురికి అది ఎటువంటి పని చేసినా సరే ఏం చేసినా సరే నువ్వు కూడా కోపిష్టివి కనుక చెప్తున్నాను, దానికి ఎటువంటి అపకారం జరగకూడదు, దానికి ఎటువంటి ఆపద వచ్చినా సరే తండ్రిగా నేను భరించలేను, దాన్ని నువ్వు ఊళ్ళో పెట్టి చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను అనే మాట ఇస్తేనే నీకు ఇచ్చి వివాహం చేస్తాను, లేకపోతే పిల్లనివ్వను అంటాడు. అనేసరికి పాపం పెళ్లి చేసుకుందామని వచ్చాడు కదా, మరి ఏదో మాట ఇచ్చి వెయ్యబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి, సరే పాపం మనస్ఫూర్తిగానే, లేదండి నేను కూడా నా తపశ్శక్తి కొంత ఈ కోపం వల్ల పోగొట్టుకుంటున్నానని తెలుస్తోంది కనుక నేను కోపాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాను, సరే నాకు ఇటువంటి భార్య దొరకడం ఒక సాధన అనుకుంటాను, ఎందుకంటే మనం ఏ విషయం అయితే తగ్గించుకుందాం అనుకుంటామో, మధ్యలో ఇంకో ఇది చెప్తాను, మనం ఏ రోజు ఉపవాసం ఉందాం అనుకుంటామో ఆ రోజు పొద్దున్నీ మనకి ఇష్టమైన పదార్థాలన్నీ వస్తూ ఉంటాయి, అలాగే ఆ రోజు ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది, రోజు రోజు లేని ఆకలి కూడా వస్తుంది ఆ రోజు, అలాగే మనం కోపాన్ని ఎప్పుడైతే తగ్గించుకుందాం అనుకుంటామో మనకి కోపం తెప్పించే వాళ్ళు కూడా చుట్టుపక్కల అదే సమయంలో ఎక్కువ మంది అవుతూ ఉంటారు, అది మనం ఎంత కంట్రోల్ చేసుకోగలమో, నిజంగానే మనం అనుకున్న మాట మీద మనం ఎంత నిలబడతామో అనేది భగవంతుడు మనకు అలా పరీక్ష పెడతాడేమో. అదేవిధంగా ఆయన అలా అడుగుతున్నారు కనుక ఈయన కూడా తన తపస్సుని పెంచుకోదలుచుకున్నాడు, క్రోధాన్ని తగ్గించుకోదలుచుకున్నాడు కనుక తప్పకుండానండి, నేను ఆవిడ ఏం పని చేసినా ఎలా చేసినా నేను అన్నీ సహించుకొని కోపం రాకుండా క్రోధం తెచ్చుకోకుండా జాగ్రత్త పడి ఆవిడ్ని చక్కగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ తండ్రి అయిన ఓరుడికి మాట ఇచ్చి వివాహం చేసుకొని ఆమెను తీసుకొస్తాను. పాపం ఆ తండ్రికి అయితే మాట ఇచ్చాడు, కానీ ఆవిడ పేరు కందళి, తీసుకొచ్చాడు కానీ ఆమె వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టుగానే కందళి అయితే సందడి కాదు మందడి కాదు కందడి. ఆవిడ పాపం వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టుగానే ఆవిడకి ఆయన పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది మొదలు, రాను రాను ఏదో చెప్పులో ముళ్ళు ఏదో అంటారే చెప్పో జోలీగా ఆ టైపులో ఆయన ఏ పని చేసినా ఆవిడకి తప్పే, మాట్లాడకపోతే మాట్లాడకుండా కూర్చుని చచ్చామే అని చెప్పేసి తిడుతుంది, మాట్లాడితే ఎప్పుడు చూసినా బాగుతూనే ఉంటామని తిడుతూ ఉంటుంది, ఏమన్నా పని చేస్తే పని చేసామని తిడుతుంది, పని చేయకపోతే పని చేయలేదని తిడుతుంటుంది. ఏది చేసినా సరే ఆవిడికి తప్పే. పాపం తండ్రికి మాట ఇచ్చాను కదా అని ఈయన చాలా రోజులు ఓపిగ్గా ఆవిడని అలాగే భరిస్తాడు. ఇక ఆ తర్వాత సాధారణంగా ప్రతి వివాహంలోనూ, అంటే నేను వివాహం చేసుకోలేదులేండి, చూస్తున్న వాళ్ళని చూసి చెప్తున్నాను, ఇద్దరు తలో చోట పెరిగొస్తారు కనుక తప్పకుండా భేదాభిప్రాయం అనేది ఉంటుంది. పెరిగిన వాతావరణాలు ఇద్దరివి వేరే వేరే ఉంటాయి కనుక ప్రతి వాళ్ళకి కూడా ప్రతి కుటుంబంలోనూ తప్పకుండా అభిప్రాయ భేదం అనేది ఉంటూ ఉంటుంది. అందులో ఒకళ్ళు డామినేట్ చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు అణిగిమణిగి వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఉంటే పర్వాలేదు, అణిగి ఉండేవాళ్ళు ఉండటం వల్ల రెండో చెయ్యి లేవదు కనుక చప్పుడు కాదు. ఇద్దరు కొంచెం గట్టివాళ్ళే అనుకోండి, చప్పుడు కొంచెం వస్తుంది. ఇద్దరు ఇంకా గట్టివాళ్ళే అనుకోండి, చప్పుడు ఇంకా బాగా గట్టిగా వస్తుంది. ఆడుకుని అది మరి చేతులతో ఆడుకుంటారో వీపుల మీద ఆడుకుంటారో తెలియదు, అక్కడికి వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వివాహాన్ని కూడా పెద్దలు ఏం చెప్తున్నారంటే ఒక సాధనగానే తీసుకోమని చెప్తున్నారు. మనకి అనువైన వ్యక్తి వచ్చారనుకోండి జీవితంలో సాధన చాలా బాగా సాగుతుంది, ఇద్దరు ఒకే బండి మీద చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అనువుగా లేదనుకోండి, అందులో ఒకళ్ళు గయ్యాలి ఇంకోళ్ళు మంచివాళ్ళు ఉన్నారనుకోండి, మంచివాళ్ళు గయ్యాలి వాళ్ళు ఎలాగో వాళ్ళు గయ్యాలితనంతో ఉన్నారంటే వాళ్ళకి ఒక సాధనపరమైన దృష్టి తక్కువ ఉంటుంది. ఇంకోళ్ళని సాధించాలి జీవితంలో, ఇంకోళ్ళని అనుక్షణం వేధిస్తూ ఉండాలనే దృష్టి ఉండే వాళ్ళకి సాధన దృష్టి తక్కువ ఉంటుంది. రెండో వాళ్ళకి సాధన దృష్టి ఉంటుంది కనుక వాళ్ళు వివేకంతో ఆలోచించి ఇది నాకు సాధనకు వచ్చిన విషయం అని చెప్పేసి దాన్ని ఎక్కడికక్కడ తుంచుకుంటూ వాళ్ళ సాధనను ముందుకు తీసుకెళ్ళిపోయే పద్ధతి ఒకటి. లేదు వాళ్ళని అణిచి, అంటే అణిచి అంటే కొట్టి తిట్టి అని కాదు, ఆ విషయాన్ని పట్టించుకోకుండా వీళ్ళ జీవితంలో సాధనలో ముందుకెళ్ళగలే ప్రయత్నం చేయగలిగితే దాన్ని అక్కడి వరకు మర్చిపోయి దాన్ని అలా అణిచిపెట్టి వీళ్ళ సాధనను ముందుకు తీసుకెళ్ళిపోయే పద్ధతి ఒకటి ఉంటుంది. లేదా వాళ్ళకి వీళ్ళ సాధన విధానము మంచి విధానము చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి జీవితంలో విలువైన విషయం ఏమిటో, విలువలేని విషయం ఏమిటో, ఏ విషయానికైతే అనవసరమైన విషయానికి తగవపడి జీవితాన్ని అశాంతిమయం చేసుకుంటామో అటువంటి విషయం మీద ఝాస ఎక్కువ పెట్టద్దు. మనం ఝాస పెట్టవలసిన ముఖ్య విషయం మన ఇద్దరికీ కూడా జీవితానికి సంబంధించింది వేరే ఉంది అనే విషయాన్ని వివరించి చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి మనకి స్వామి రామతీర్థ జీవిత చరిత్రలో చూస్తాం. ఆయన చాలా సాధనపరుడు, ఆ తల్లికి తెలియదు చిన్నప్పటి నుంచి, కానీ ఆయన ఆవిడికి వివరించి బోధించి బోధించి చివరికి తనకు అనుభవం చేసుకుంటారు. అస్సలు తెలియని మనిషి ఈయన, ఎంతో గొప్ప సాధనపరుడు అయినా దానికేం తెలియదు, అది పిచ్చిముద్దు దాంతో నేనేం వెళ్తాను అనుకుని వెళ్ళిపోలే ఆయన. ఆమెకు అన్ని వివరించి చెప్పి తన దారికి తెచ్చుకొని ఇద్దరూ కలిసి సాధనలో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే నా ప్రారంభం కొద్దీ నాకు జీవితంలో ఇలాంటి మనిషి దొరికారు నాకు తోడు అని తలబాదుకోకుండా వాళ్ళకి చెప్పి చూసి వీలైనంత వాళ్ళని తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసి సాధనలో ముందుకు తీసుకువెళ్తే కొంతకాలం పట్టచ్చు, కానీ ఇద్దరు కనుక మంచి గురువులు దొరుకుతారు కనుక మనకి ఒక సాధన దృష్టిలో ఉన్నామంటే తప్పకుండా మనకి మార్గదర్శకం చేసే మహానుభావులు జీవితంలో తప్పకుండా ఎదురవుతారు. వాళ్ళ ద్వారా మనం కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. సరే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏం చేసినా ఇక లొంగని మనుషులు ఉన్నారు. పూర్వజనం ప్రారంభాలు ఉంటాయి కొంతమందికి, ఏం చేసినా వాళ్ళకి అవ్వదు, కందలి అలా ఏం చేసినా సరే. పాపం ఈయన ఎంత ఓపికగా చెప్పి చూసినా కానీ వెనకపోయేసరికి ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఆమె ఏం మాట్లాడినా సరే నేను మాట్లాడను, జవాబు చెప్పను. గతంలో వివాహం కాకముందు నేను ఏ విధంగా అయితే తపస్సు చేసుకున్నానో అదేవిధంగా నా తపస్సును నేను కొనసాగించుకుంటాను. ఆమె పద్ధతి ఆమెది, నా పద్ధతి నాది, నా దోవన నేను తపస్సు చేసుకుంటాను అని నిర్ణయించుకుని ఇక నేను కళ్ళు తెరవను అనుకుని ఆయన వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలెట్టారు. పాపం ఆవిడికి కొంచెం ఓపిక తక్కువ గనక ఈయన కళ్ళు మూసి కూర్చోగానే ఆవిడకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. చెప్పిన మాట వినవు, ఏది చెప్పినా చెయ్యవు, నేనంటే నీకు లక్ష్యం లేదు, ఇవన్నీ కాక ఇప్పుడు ఇవన్నీ మానేసి విడిపోయి కళ్ళు మూసి కూర్చుంటావా అని చెప్పేసి ఆవిడ దండకం మొదలెట్టి దండకం మొదలెట్టేసరికి చాలాసేపు విన్నారు పాపం ఈయన కూడా ఎంతో ఓర్పుగా విని విని ఇంకా వినలేని స్టేజ్ వచ్చేసరికి ఆ లోపలున్న క్రోధంతో ఏం చేయలేదు ఆయన. పాపం అంత తపస్సు సంపన్నుడు, తపస్సు చేసుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన ఎంతో తపస్సు సంపన్నుడు అవటం వల్ల ఆ క్రోధాగ్ని జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆయన కళ్ళల్లోంచి వచ్చి ఆవిడ నిలువునా బూడిదైపోయింది. అయితే అప్పటిదాకా ఇలా జరుగుతుందని పాపం ఆయనకు కూడా తెలియదు. ఆయన ఆవిడని ఏదో సమరం చేయాలని చంపేయాలని ఆయన కూడా అనుకోలేదు. ఆవిడ వల్ల తనకి అపకారం జరగకుండా తన తపస్థానం చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఆవిడ్ని చంపేసి తన ఏదో చేసుకుందాం అన్న ఆలోచన ఆయనకి లేదు బాబు. కాకపోతే ఏంటంటే ఆయన ఆ తపస్సు తీక్షణతో ఏమైందంటే ఆవిడ విలువనా బుడిదైపోయింది. అప్పుడు మళ్ళీ ఆయనకి వివేకం కలవాడు కనుక మళ్ళీ ఆలోచించుకున్నాడు, ఏమిటి నేను ఇలాంటి పని చేశాను, నిజానికి నా మనసులో ఇటువంటి సంకల్పం లేదు, కందళ్ళని తీసేయాలని ఆమె లేకుండా నేను జీవితం నడుపుకోవాలని అనుకోలేదు, ఆవిడ బాధపడకుండా నేను సాధన చేసుకోవాలి, ఆవిడ బాధ నాకు లేకుండా నేను సాధన చేసుకోవాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఇప్పుడు ప్రపంచం అంతా నన్ను ఏమనుకుంటుంది, ఈ కోపిష్టి వాడు వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఎందుకు, పెళ్ళాన్ని చంపడం ఎందుకు అని చెప్పేసి నా మీద దుమ్మెత్తి పోస్తుంది కదా, ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉండగా కందలి వాళ్ళ నాన్నగారు ఓరుడు మహర్షి వచ్చారు. వచ్చి పాపం కూతుర్ని చూద్దామని ఆయన వచ్చి అడిగాడు అల్లుడిని, ఏది మా అమ్మాయి ఏది అని అడిగితే ఉన్న విషయం చెప్పేశారు. ఆయన చెప్పేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది, నేను నా కూతుర్ని నీకు ఇచ్చే ముందే చెప్పాను అది ఇలాంటిది నాయన, నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోమని, నువ్వు నా మాట వినలేదు ఇలా చేసావు, దీనివల్ల నేను ఎంత క్షోభం అనుభవిస్తానో నీకు తెలీదు, మంచిదో చెడ్డదో నా కూతుర్ని నా దగ్గర ఉంచుకుని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, దాంతో నేను పడుతాను, నువ్వు వచ్చి నా ఏదో వివాహం చేసుకుంటానికి తీసుకెళ్ళి అసలు అది అనేది లేకుండా చేసావు, సృష్టిలో కందలి అనేది లేకుండా చేసావు, నువ్వు ఇలా చేయటం వల్ల నాకెంత కడుపు క్షోభం నువ్వు అర్థం చేసుకోలేవు అంటే, అప్పుడు ఆయన మహర్షి కనుక మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రపంచం అంతా ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకునేట్టుగా దుర్వాసుడు కోపిష్టి కానీ పెళ్ళాం మీద కోపం లేదు, తన తపస్సు తను తీసుకోదలుచుకున్నాడు కానీ కోపం లేదు అని ప్రపంచం అంతా గుర్తుపెట్టుకున్నట్టుగా ఆవిడ గుర్తుగా నేను ఒక వృక్షాన్ని సృష్టిస్తాను, ఆ వృక్షం నుంచి వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికీ పూజకు ఉపయోగపడేట్టుగా వాటిని చేస్తాను. కదలి, కదలి అంటే కదలి అంటే అరటిపండు, ఆ అరటిపండు వృక్షాన్ని ఇంతకీ సృష్టించిన వాళ్ళు ఎవరంటే తన భార్య గుర్తుగా
దుర్వాసో మహర్షి,
దుర్వాస మహర్షి అన్నది అదే అది దుర్వాస మహర్షి అన్నది ఇది తప్పుట సంధి తప్పు, అందుకని దుర్వాసో మహర్షి అన్నట దాన్ని. అటువంటి మహర్షి ఆయన ఎంతో మహర్షి కనుక వచ్చిన కోపాన్ని వివేకంతో ఎలా చేసుకోవాలి అని ఆలోచించి చేసుకున్నారు కనుక మన జీవితంలో క్రోధాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి, దాన్ని వివేకంతో ఆలోచించుకొని సవ్య మార్గంలో ఎలా తెచ్చుకోవాలి అని మహానుభావులు మన జీవితంలో ఉన్నారు కనుక వివేకంతో దాన్ని మరల్చి సాధనని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అటువంటి శక్తిని భక్తిని
చెట్టు అరటికాయలు కొయ్యాలి అంటే చెట్టు అదే ఉంది కదా మరొక చెప్పు ఇంకోసారి చెప్తావా